ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ज्ञानेन यज्ञेन चाप्यन्ये यजन्तो माम् उपासते एकत्वे Translation. Others who engage in sacrifice by the cultivation of knowledge worship the Supreme Lord as one without a second. One without a second. Here we go. As diverse in many and in the universal form. 9:15 Bhagavad Gita.
అనువాదం. ఈ జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునుగా వివిధ రూపునుగా విశ్వరూపునుగా పూజించరు.
పర్పోర్ట్ బై శ్రీల ప్రభుపాద్.
జై శ్రీల ప్రభుపాద్.
దిస్ వర్స్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ద ప్రీవియస్ వర్సెస్. ద లార్డ్ tells Arjuna that those who are purely in Krishna consciousness and do not know anything other than Krishna are called Mahatma. Yet there are other persons who are not exactly in the position of Mahatma, but who worship Krishna also. In different ways. Some of them have already been described as the distressed, the financially destitute, the inquisitive, and those who are engaged in the cultivation of knowledge. But there are others who are still lower. And these are divided into three. One, he who worships himself as the Supreme Lord. Two, he who concocts some form of the Supreme Lord and worships that. And three, he who accepts the universal form, the Vishwarup, of the Supreme Personality of Godhead and worships that. Out of the above three, the lowest, those who worship themselves as the Supreme Lord, thinking themselves to be monists, are most prominent. Some people think themselves to be the Supreme Lord, and in this mentality they worship themselves. This is also a type of God worship, for they can understand that they are not the material body, but are actually spirit soul. At least, such a sense is prominent. Generally, the impersonalists worship the Supreme Lord in this way. Second class includes the worshippers of the demigods, or those who by imagination consider any form to be the Supreme Lord. And the third class includes those who cannot conceive of anything beyond the manifestation of this material universe. They consider the universe to be the supreme organism or entity and worship that. The universe is also a form of the Lord.
భాష్యము పూర్వపు శ్లోకముల సారాంశము. ఈ శ్లోకము సంపూర్ణ భక్తిభావంలో నిలిచి తనను తప్ప అన్యమని తెలియని వారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపి ఉన్నాడు. అట్టి మహాత్ముల స్థాయికి చెందుకున్నను శ్రీకృష్ణునే పలు విధములుగా పూజించేవారు కొందరు గలరు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞాన సంపార్జన అందు నియుక్తులైన వారుగా ఇదివరకే వర్ణింపబడినారు. వీరికన్నను తక్కువ స్థాయిలో గల ఇతరులు తిరిగి మూడు రకములుగా విభజింపబడిరి. అందులో మొదటి రకం వారు ఆత్మనే భగవానునిగా తలచి తమను తాము అర్చించుకుందరు. రెండవ రకం వారు భగవానునికి ఏదో రూపమును తోచిన రూపమును ఆపాదించి దానిని అర్చింతురు. ఇక మూడవ రకం వారు భగవానునికి విశ్వరూపమును ఆమోదించి దానిని అర్చించరు. ఈ మూడు రకములలో తమను అద్వైతులుగా భావించుచు, తమను తామే భగవాను రూపమును అర్చించు వారు అధికముగా ఉందరు, వారు అధములు. అట్టివారు తమనే భగవానునిగా భావించుచు అదే భవనంలో తమను తాము పూజించుకొందురు. ఇదీను ఒక విధమైన భగవదర్శనమే. ఎలయనా ఇట్లు చేయువారు తాము దేహాదములు కానియు, తాము దేహాదులు కామనియు, కేవలం ఆత్మస్వరూపులమేననియు సంపూర్ణముగా తెలిసియుందురు. కనీసం వారి యందు అట్టి భావము ప్రబలముగా ఉండును. సాధారణంగా నిరాకరవాదులు దేవదేవుని ఈ రీతిగానే అర్చించరు. ఏ రూపమైనను భగవానుని రూపమే అనే భావనలో ఇతర దేవతార్చనము చేయువారు రెండవ తరగతి చెందినవారు. ఇక మూడవ తరగతి చెందినవారు విశ్వమును తప్ప అన్యమును ఊహింపలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని అర్చించరు. అటు విశ్వము కూడా శ్రీకృష్ణ భగవాను రూపమే అయి ఉన్నది.
This verse is from chapter 9 of Bhagavad Gita.
ఇది భగవద్గీత 9వ అధ్యాయంలో నుంచి తీసుకున్నటువంటి శ్లోకం ఇది.
The title of chapter 9 Bhagavad Gita is the most confidential knowledge.
9వ అధ్యాయం పేరు ఏమంటారంటే పరమ గుహ్య జ్ఞానం.
What is the most confidential knowledge?
మరి ఏమిటి పరమ గుహ్య జ్ఞానము అంటే?
For that matter, what is confidential knowledge? And what is more confidential? And what is most confidential knowledge?
Ante mundu dani daggiri poye munduga asalu guhya gnanam ante enti, atyanta guhya gnanam ante enti, parama guhya gnanam ante enti adi telusukovali manu.
Confidential knowledge is something that's very dear and personal and private.
గుహ్య జ్ఞానం అంటే ఏమిటంటే అర్థము మనకు అత్యంత దగ్గరైనటువంటిది, మనకు అత్యంత వ్యక్తిగతమైనటువంటిది, మన యొక్క అంతర్గతమైనటువంటి జ్ఞానం అది.
Supposing I have some confidential knowledge and I tell this nice devotee, it's confidential, don't tell anybody. That's one kind of confidential knowledge.
ఇప్పుడు నా దగ్గర ఏదన్నా సరే ఒక రహస్య జ్ఞానం ఉందనుకో, నేను నా పక్కన ఉన్న వాడికి చెప్పాను అనమాట, ఇది రహస్యమైనది ఎవరికి చెప్పమాకే అని చెప్పాను అనుకో, అంటే నా దగ్గర తెలుసున్నటువంటిది ఏమిటది? రహస్యమైనటువంటిది.
But there's another kind of confidential.
ఇది కాకుండా ఇంకొక విధమైనటువంటి రహస్యం కూడా ఉంటుంది.
That which has to do with our real internal identity, that's confidential knowledge. The fact that the soul is the real self is confidential knowledge disclosed in Bhagavad Gita chapter 2.
Aa rahasya gnanam deniki sambandhinchindante mana antaranganiki sambandhinchindi, mana antargataniki sambandhinchinatundi, aatmaku sambandhinchinatundi. Ee aatmaku sambandhinchina gnanamu antaranganiki sambandhinchindi kabatti adi rahasya gnanam. Aa rahasya gnaname rendo adhyayamlo cheppabadindi.
To clearly recognize the distinction between the body, deha, and the proprietor of the body, dehi, making that distinction, that's confidential knowledge.
స్పష్టంగా చెప్పుకోవాలి అంటే శరీరం ఇది, ఈ శరీరాన్ని దేహాన్ని నడిపించేటువంటి వాడు దేహి ఇంకొకడు ఉన్నాడు లోపల. దేహము దేహి ఈ రెండింటి గురించి స్పష్టంగా తెలుసుకునేటువంటిది గుహ్య జ్ఞానము అని చెప్పచ్చు.
There is a certain class of people in this world that actually have that confidential knowledge. They have an understanding of the distinction between the soul and the body.
ఈ ప్రపంచంలో ఒక వర్గం ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. దేహికి దేహానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం వాళ్ళకి చాలా స్పష్టంగా అవగాహనలో ఉంటుంది. ఈ విషయం గురించి వాళ్ళు బాగా తెలుసుకుంటారు.
Now, what's more confidential knowledge?
మరి అత్యంత రహస్య జ్ఞానం అంటే ఏంటి?
More confidential is to understand the individual soul and the supreme soul are distinct.
అదేంటంటే ఇంకా అత్యంత గుహ్య జ్ఞానం ఏంటి అంటే వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ అదేవిధంగా పరమాత్మ ఈ ఇద్దరు కూడాను వ్యక్తమై ఉన్నారు అని చెప్పి తెలుసుకోవడం.
There are some persons that have an understanding of Brahman, but they don't make the distinction of Parabrahman and Brahman, or Atma and Paramatma. They don't make that distinction, so more confidential is that distinction is made clear in Bhagavad Gita.
ఏమంటే చాలా మంది కొద్దిమంది వర్గం ప్రజలు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మం పట్ల అవగాహన కలిగి ఉంటారు, అంటే ఆత్మ పట్ల అవగాహన కలిగి ఉంటారు, పరబ్రహ్మం పట్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండదు. ఎట్లా? వాళ్ళు అనుకుంటారు ఈ బ్రహ్మము పరబ్రహ్మము రెండు ఒకటే అంటారు, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అంటారు, ఆత్మకి పరమాత్మకి మధ్య వ్యత్యాసం ఉందనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆత్మకి పరమాత్మకి మధ్య వ్యత్యాసం ఉందని తెలుసుకోవడం అనేది అత్యంత రహస్య జ్ఞానం.
And now we're ready for the third question. The question is, what's the most confidential knowledge?
Tarata ippudu moodo prashna mari parama guhya gnanam anname ante emiti?
The most confidential knowledge is, what's the relationship of love and exchange of love between atma and paramatma, between brahman and parabrahman? That relationship of loving exchange between the two is the most confidential knowledge.
ఈ ఆత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి ప్రేమ, ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు, ఆ ప్రేమపూర్వక సంబంధ వినిమయాలు, ఇవన్నీ కూడాను పరమ గుహ్య జ్ఞానం కిందకే వస్తాయి. ఈ బ్రహ్మానికి పరబ్రహ్మానికి మధ్య ఉన్నటువంటి ప్రేమపూర్వక సంబంధాన్ని తెలియజేసేటువంటిది పరమ గుహ్య జ్ఞానం.
In the purport, Srila Prabhupada has summarized that only the great souls, Mahatmas, take shelter of the internal potency of the Supreme Lord, engage in His devotional service, and through the medium of that devotional service, they understand this most confidential knowledge.
Abhashvala Prabhupada Lord spashtanga cheptunnaru emitante, Mahatmulu ainatundi vyaktulu em chestarata, Bhagavantuniki antaranga shakti, aa antaranga shakti yokka aashrayana teesukoni, ఆ అంతరంగ శక్తి యొక్క ఆశ్రయంలో భక్తితో సేవను చేస్తూ ఉండడం ద్వారా ఈ పరమ గుహ్య జ్ఞానాన్ని అత్యంత సులువుగా అర్థం చేసుకోగలుగుతారట.
Then Prabhupada brings it down one level and says, there are persons, they're not Mahatmas taking always shelter of the internal potency, but they have some material motivation. They want freedom from their suffering. They want economic betterment. They want curiosity satisfied, or they want knowledge from the Supreme Lord. They come with something, with their hands extended, wanting something from the Supreme Lord. That's one step down.
ఈ విషయం మహాత్ముల విషయం చెప్పిన తర్వాత ప్రభుపాదులు వారు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక మెట్టు క్రిందకు దిగి మహాత్ములు కాకుండా, అంటే భగవంతునికి అంతరంగ శక్తిని ఆశ్రయాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కాకుండా ఒక మెట్టు క్రిందకి దిగితే వేరే వర్గం వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరంటే వాళ్ళ యొక్క భౌతికమైన బాధలన్నీ కూడా పూర్తిగా పోగొట్టుకోవాలనుకునేవాళ్ళు, లేదా కాసంత ధనాన్ని అర్జిస్తూ వచ్చినటువంటి వాళ్ళు, ధనంలో అభివృద్ధి సాధించాలని వచ్చిన వాళ్ళు, ఆర్థిక అభివృద్ధి కోరేవాళ్ళు, లేదా వాళ్ళకి జిజ్ఞాస తృప్తి చెందాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు, లేదా జ్ఞానాన్ని ఆశించేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడాను భగవంతుని దగ్గరికి వస్తారట. ఎలా వస్తారంటే చేతులు జాచి వస్తారు, భగవంతుని దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ చేతులు జాచి వస్తారు. వీళ్ళు ఆ మహాత్ముల కన్నా కూడా ఒక మెట్టు క్రింద ఉండేవాళ్ళు.
In this verse, Krishna is going down one more level.
ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే కృష్ణుడు ఇంకా ఇంకొక మెట్టు క్రిందకు దిగి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి కూడా చెప్తున్నాడు.
In this verse, Krishna is giving a very broad, liberal definition of others who he also considers to be his devotee.
ఈ ప్రత్యేకమైన శ్లోకంలో కృష్ణుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ స్థాయిలు కాకుండా ఇంకా క్రింది స్థాయిలో వాళ్ళు ఉన్నారు, ఆ క్రింది స్థాయిల వాళ్ళ గురించి సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా ఈయన భక్తులుగానే చెప్పబడతారు, కానీ వాళ్ళు చాలా క్రింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి పూర్తి వివరణ ఈ శ్లోకంలో ఇచ్చాడు ఆయన.
And there's an ascending order to how they're considered by Krishna. There's one that's higher, one that's in between, and one that's lower.
ఇది మళ్ళీ వాళ్ళు కూడా కృష్ణుడి దృష్టిలో ఏ విధంగా వాళ్ళకి స్థితిగతులు ఉన్నాయి, వాళ్ళలో మళ్ళీ ఎవరు ఉన్నత స్థానంలో ఉన్నారు, ఎవరు ఆ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకన్నా కూడా కొంచెం తక్కువ స్థానంలో ఉన్నారు, ఎవరు ఇంకా తక్కువ మరీ అధమ స్థానంలో ఉన్నారు, అది కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ తెలిపారు.
We will start with the one that's lower and will go up.
మనము కింది స్థాయి నుంచి చెప్పుకుందాం, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చెప్పుకుందాం.
At the bottom of those who Krishna considers very liberally and very broad-mindedly to be his devotee, those who worship the Supreme as themselves, ekatvena.
Krishnudu ikkada తన వాళ్ళకి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళలో అత్యంత కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరై అంటే, అది కూడా కృష్ణుడు ఏ విధంగా అక్కడ పరిగణిస్తున్నాడంటే, చాలా విశాలమైనటువంటి హృదయంతో చాలా ఉదాత్త స్వభావంతో ఆయన పరిగణించి వీళ్ళు కూడా నాకు సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళలో ఎవరు అత్యంత కింది స్థాయిలో ఉండే వాళ్ళనంటే తమను భగవంతునిగా పూజించుకునేటువంటి వాళ్ళు.
One time Srila Prabhupada described one very bold and foolish person who demonstrated this on stage. He had a big audience and he was up on a big stage, and he sat down, took arti paraphernalia, rang a bell, and began worshiping himself. First incense and then a ghee lamp, and he was literally worshiping himself, showing his audience, this is how you do it. Ekatvena. Very silly, huh?
ఎవరు ఈ క్రింది స్థాయిలో వాళ్ళు అంటే ఏకత్వేన అని చెప్పేవాళ్ళు, భగవంతుడికి నాకు వ్యత్యాసం లేదు కాబట్టి నేనే భగవంతుని కాబట్టి నన్ను నేనే పూజ చేసుకుంటాను అనేవాళ్ళు. ప్రభుపదలో చెప్తున్నారు, ఒక సందర్భంలో ఒక పెద్ద సమావేశాన్ని ఆయన గమనించారంట. చాలామంది ఆ ప్రేక్షకులు హాజరై ఉన్నారు ఆ సమావేశానికి. ఉపన్యాసం ఇచ్చేటువంటి వక్త పైన కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, అందరి ముందు ఏం చేశాడు, ఒక చేత్తో గంట పట్టుకుని గణగణ గంట మోగిస్తూ ఇంకో చేత్తో హారతి తీసుకొని ఆ హారతిని తన వైపు తిప్పుకొని తనకు తానే హారతి ఇచ్చేసుకుంటున్నాడు అనమాట. తనకు తానే ధూపదీప నైవేద్యాలను ఇచ్చేసుకుంటున్నాడు. మరి అతని అవగాహన ఏంటంటే, అందరికి నిరూపించాలని చూస్తున్నాడు ఏకత్వేనా, భగవంతునికి నాకు వ్యత్యాసం లేదు, నేనే భగవంతుని కాబట్టి నన్ను నేనే పూజ చేసుకుంటున్నాను.
Now for those of us that are trained in Lord Chaitanya's teachings, that's very silly. And we understand that to be impersonalism.
Chaitanya Mahaprabhu ki adugu jadalo shikshana pondinatundi manlaanti valakaithe adu ela anipistundante ee sannivesham chaala tamasha ga anipistundi, achadi chaala nirakaravadam ani cheppu manaku ardham avutundi.
But here Krishna is being very liberal very broad minded in saying these persons, they're worshipping the soul as the supreme, and therefore that's above those that accept the body as the self.
కానీ ఇక్కడ కృష్ణుడు ఎంత ఉదాత్త స్వభావంతో ఎంత విశాల హృదయంతో అట్లాంటి వాళ్ళని కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే, వీళ్ళు పర్వాలేదు అంటున్నాడు. ఏ విధంగా పర్వాలేదు, నేనే దేహం అని భావించేటువంటి దేహభావనలో ఉండే వాళ్ళకన్నా కూడా వీళ్ళు దేహభావం నుంచి బయటపడి నేను ఆత్మస్వరూపుణ అని చెప్పి గుర్తించి ఉన్నారు కాబట్టి, నేను ఈ దేహం కాదని తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళకన్నా పర్వాలేదు.
Now we'll go up one level from what the verse is describing, and that is pratakdvena bahuda, or worship of many. Bahu means many. Pratakdvena bahuda, worship of demigods or many as God, many gods.
ఇంకొక మెట్టు పైకి వెళ్దాం ఇప్పుడు. అదేమిటనంటే పృథక్త్వేన బహుధ, అంటే బహుధ అంటే అనేక, కొద్దిమంది ఉంటారు వాళ్ళు అందరూ దేవుళ్ళని చెప్పే భావంతో వివిధ రకాలైనటువంటి దేవతార్చనలన్నీ కూడా చేస్తూ ఉంటారు.
Again, this is a very liberal statement made by Krishna, because there are other places in Bhagavad Gita where Krishna says such worship is done by persons who are foolish.
ఇక్కడ కూడా ఈ మాట కూడా కృష్ణుడు ఎంతో ఉదాత్త స్వభావంతో విశాల హృదయంతో చెప్పిందే. ఎందుకనంటే ఆ భగవద్గీతలోనే ఇంకా ఇతర శ్లోకాల్లో కృష్ణుడు తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఆ విధంగా అవగాహన లేకుండా ఏమాత్రము దేవతారాధన చేస్తూ ఉంటారో వాళ్ళు మూర్ఖులు అని చెప్పేసి ఆయన పరిగణించాడు.
It's foolish because two things. The worship is actually meant for Krishna alone. Instead of worshipping Krishna alone, they're worshipping many, thinking many gods.
వాళ్ళు ఈ విధంగా ఈ దేవతా అర్చన అనేటువంటి చేయడం వల్ల మూర్ఖులై ఉన్నారు. కారణం ఏంటంటే రెండు కారణాలు. ఒకటేమిటంటే ఆరాధన అంటే అది కృష్ణుడికే నిర్దేశించబడింది, కృష్ణుని పూజించకుండా వాళ్ళు వివిధ దేవతలందరినీ కూడాను పూజిస్తూ ఉన్నారు అనేక రకాల దేవతలను, కాబట్టి ఒకటి ఆ కారణం.
There's a second reason that Krishna gives in Bhagavad Gita why it's considered foolish by him, and that's because they're desiring something very limited and temporary, and as a result of desiring something limited and temporary, they don't get shelter of the eternal. They miss the real purpose of the worship of Krishna.
వాళ్ళని ఎందుకని మూర్ఖులుగా పరిగణించాడు కృష్ణుడు అనే దానికి కృష్ణుడు తెలియజేసినటువంటి ఇంకో కారణం ఏమిటంటే, భగవద్గీతలో ఈ దేవతా పూజలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు కోరేటువంటి ఫలితాలు అన్ని కూడా ఎలా ఉంటాయంటే చాలా అల్పమైనవి అయి ఉంటాయి, తాత్కాలికమైనటువంటి అయి ఉంటాయి. అల్పమైనటువంటివి తాత్కాలికమైనటువంటి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి దీనిలో వాళ్ళకి ఎక్కడ కూడా శాశ్వతమైన ప్రయోజనం లభించేటువంటి అవకాశం లేదు, కానీ ఆ శాశ్వత ప్రయోజనం అనేటువంటిది కృష్ణ ఆరాధనలో లభిస్తుంది. కృష్ణ ఆరాధన ప్రయోజనం ముఖ్య లక్ష్యం అది.
Now we'll go to the third level of, again, a very broad definition that Krishna is giving. Vishvato Mukham, those who are worshipping Vishwarup, the universal form, Krishna is saying, I accept them also as my devotee.
చూడండి, కృష్ణుడు ఇక్కడ మళ్ళీ అని ఎంత ఉదాత్తమైన స్వభావంతో మళ్ళీ ఇంకొక నిర్వచనం ఇస్తున్నాడు తన భక్తునిగా ఎవరెవరిని పరిగణిస్తాడని చెప్పేదానికి. విశ్వరూపం గురించి చెప్తున్నాడు. కొద్దిమంది ఉంటారు విశ్వరూపాన్నే పరమదైవంగా భావించి దాన్నే అత్యంత ఉన్నతంగా భావించి కొలుస్తూ ఉంటారు. కృష్ణుడు ఏమంటున్నాడంటే ఆ విశ్వరూపాన్ని పూజించేటువంటి వాళ్ళని కూడా నేను నా భక్తులుగానే పరిగణిస్తాను అంటున్నాడు.
సచ్ పర్సన్స్ కెనాట్ కన్సిడర్ ది సుప్రీమ్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ బియాండ్ ద జైగాంటిక్ మెటీరియల్ క్రియేషన్. ఫర్ దెమ్ మెటీరియల్ నేచర్ అండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఇస్ సుప్రీమ్.
ఆ రకమైన వ్యక్తులు ఉన్నారు విశ్వరూపాన్ని పూజించేటువంటి వాళ్ళకి, వాళ్ళకి భగవంతుడి అవగాహన ఏమిటంటే ఈ మహా ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి విరాట్ రూపము, ఈ విశ్వము, ఈ జగత్తు, ఈ భౌతికమైనటువంటి సృష్టి, ప్రకృతి, ఇవన్నీ కూడాను వాళ్ళ విరాట్ రూపంతో భావిస్తూ భగవంతుడు అంటే ఇవే అనే అవగాహన కలిగి ఉంటాడు.
సో వెన్ కృష్ణ ఇస్ గివింగ్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, దట్ ఇస్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ the atma and the paramatma, he's giving a very broad definition and then he gives a very narrow definition also.
Krishnudu ikkada ee paramguha gnanam cheppetappudu paramguha gnanam ante enti atma paramatmala madhya unnatundi sambandha bandhavala gurinchi teliyajesetundi aa sambandha bandhavalaku nirvachanam cheppetappudu chaala vishalamainatundi nirvachanam ichadu ade samayamlo చాలా చాలా నిర్దిష్టమైనటువంటి నిర్వచనం కూడా ఇచ్చాడు.
ఇన్ ది బ్రాడ్ డెఫినేషన్ దేర్ ఇస్ ది అండర్స్టాండింగ్ దట్ ఎవ్రీ సింగిల్ సోల్ ఇస్ కాన్స్టిట్యూషనలీ పార్ట్ ఆఫ్ కృష్ణ అండ్ దేర్ఫోర్ ఇస్ కాన్స్టిట్యూషనలీ సర్వింగ్ కృష్ణ. కాన్స్టిట్యూషనలీ వర్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. జీవేర్ స్వరూపాయ నిత్య కృష్ణ దాస్.
భగవంతుడు ఇక్కడ విశాలమైన నిర్వచనం ఎట్లా ఇచ్చాడంటే ప్రతి ఒక్కడు జీవుడే, మరి జీవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క అంశయే, శాశ్వతమైనటువంటి అంశం కాబట్టి భగవంతుని శాశ్వతంగా ఆ జీవుడు సేవిస్తూ ఉండాలి, ఇది జీవుడికి భగవంతునితో ఉన్నటువంటి శాశ్వత సంబంధం అని చెప్పుకొచ్చాడు.
సమ్ ఆర్ సర్వింగ్ కృష్ణ దిస్ వే, సమ్ ఆర్ సర్వింగ్ కృష్ణ దట్ వే, బట్ అల్టిమేట్లీ ఎవరీవన్ ఇస్ సర్వింగ్ కృష్ణ అండ్ దట్స్ ఎ వెరీ బ్రాడ్ పిక్చర్ ఆఫ్ హూ ఇస్ కృష్ణస్ డివోటీ.
కొద్దిమంది ఏమో ఈ విధంగా కృష్ణుని సేవిస్తూ ఉంటారు, కొద్దిమంది ఏమో ఆ విధంగా కృష్ణుని సేవిస్తూ ఉంటారు. మొత్తమే చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడాను కృష్ణుని సేవిస్తూనే ఉన్నారు. ఇది ఎప్పుడు అంటే చాలా విశాలమైనటువంటి దృక్పథంతో ఎవరు కృష్ణ భక్తుడు అనేటువంటి ఒక లెక్క మనం కడితే అప్పుడు ప్రతి ఒక్కరు కృష్ణుని సేవిస్తున్నారు అనేక రీతుల్లో.
బట్ దేర్ ఇస్ ఎ వెరీ హై డెఫినేషన్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ అండ్ దట్స్ రియల్లీ వాట్ డివోషనల్ సర్వీస్ ఇస్, ఇట్స్ ప్యూర్.
కానీ ఉన్నతమైన నిర్వచనం కూడా ఉంది దీనికే, భక్తుడంటే ఎవరనే దానికి. అదేమిటంటే పవిత్రమైన భక్తియుత సేవ గురించి. అసలు భక్తియుత సేవ అంటే అదే అత్యంత పవిత్రమైనటువంటిది.
దట్ వెరీ స్ట్రిక్ట్ ఆర్ వెరీ ప్యూర్ డెఫినేషన్ ఇస్ జస్ట్ ది ప్రీవియస్ వర్స్ సతతం కీర్తయంతో మాం యథంతశ్చ దృఢవ్రత నమయంతశ్చ మాం నిత్యం నిత్య యుక్త ఉపాసతే. దేర్ ఆల్వేస్ ఎంగేజ్డ్ in these wonderful activities of direct devotional service. That's the higher definition.
ఎవరు నా భక్తుడైన దానికి ఉన్నతమైనటువంటి నిర్వచనం ఏమిటి అంటే, దీనికి ముందు శ్లోకంలో చెప్పబడింది సతతం కీర్తయంతోమం అనే శ్లోకంలో, ఉన్నతమైన భక్తుడు అంటే ఎట్లా ఉంటాడంటే ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి భక్తితో సేవల్లో ప్రత్యక్షంగా ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటాడు. అది నిర్దిష్టమైనటువంటి నిర్వచనం అది.
Now I'll disclose to you why I chose to pick this verse to speak about this evening.
అయితే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం మనం ఈ శ్లోకం నుంచి ఎందుకు చర్చించాము అనేది నేను మీకు తెలియజేస్తున్నాను.
As you probably know, I'm with a group of devotees. We're visiting places that Chaitanya Mahaprabhu visited when he left Jagannath Puri, heading on his South India tour. We visited the major temples where he visited.
మీకు తెలుసు, నేను కొద్దిమంది భక్త బృందాన్ని తీసుకుని దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చాను. ఎందుకంటే చైతన్య మహాప్రభు కూడా ఈ విధంగా దక్షిణ భారతదేశ యాత్ర చేశారు. జగన్నాథ్పూర్ వదిలిపెట్టిన తర్వాత ఆయన ఈ దక్షిణ భారతదేశ యాత్ర చేసుకుంటూ ఇట్లా వచ్చారు.
When we were visiting in Kurmakshetra or Kumarahata, Kurmakshetra, there was a television station from Tirupati who happened to be at Kurmakshetra at the same time we were. Big movie camera, much bigger than this one. Guy with his microphone doing interviews of everybody. We were on your television station when we were at Kurmakshetra.
Mema ma bhakta brandam andarato kuda kalisi yatra chesukuntu vachamu Kurmakshetra daggariki vellam. Mem Kurmakshetra daggariki vellinappudu Tirupati nunchi evaro దూరదర్శన వాళ్ళు వచ్చారు. మేము ఈ విధంగా దూరదర్శన వాళ్ళు ఉండని చెప్పారు, చెప్పి మాట్లాడమని చెప్పి వాళ్ళు అడిగారు.
Frankly, it was really nice because we had a wonderful kirtan. The devotee that was leading the kirtan, mridanga player, they were really making nice kirtan, and they got it all on film and let everybody, however many viewers there are on this television station here, wonderful sankirtan.
నిజంగా చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. ఎందుకంటే భక్తులు చక్కటి మృదంగం వాయిస్తూ చాలా అద్భుతమైనటువంటి కీర్తన చేశారు అక్కడ. అదంతా కూడా నా దూరదర్శన ప్రసారం చేసే అవకాశం దొరికింది.
Then we went to Rajmundry. There was another television station that came and wanted to have us interviewed, and he asked several questions and he thought his listening audience would be interested in.
తర్వాత రాజమండ్రి వెళ్ళాం. అక్కడ కూడా ఎవరో టీవీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వచ్చి మాతో సంభాషణ జరపాలని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు వేశారనమాట. వారు వేసే ప్రశ్నలన్నీ కూడా ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు అవి.
సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ హి ఆస్క్డ్ వాస్ రిలిజన్ ఇన్ ది వెస్ట్, రిలిజన్ ఇన్ ది ఈస్ట్, వాట్ డు యు సీ టు బి మేజర్ డిఫరెన్సెస్ ఇఫ్ ఎనీ.
అతను అడిగిన ప్రశ్నలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమడిగాడంటే, ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనూ మతధర్మాలు ఉన్నాయి, ఈ తూర్పు దేశాలు భారతదేశంలోనూ మతధర్మాలు ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఈ మతధర్మంలో మీరు గమనించినటువంటి వ్యత్యాసం ఏమిటి అని చెప్పి అడిగాడు.
I gave him an answer that I thought his listening audience could hear, but now I'd like to give a different answer to all of you.
అక్కడ ఆయనకంటే ఒక సమాధానం చెప్పారు మహారాజు, కానీ మీకు మాత్రం ఇక్కడ వాళ్ళకి అనుసంధాన విధంగా ఒక విభిన్నమైన సమాధానం చెప్పాలనుకున్నారు.
You all know what is our pranam mantra to Srila Prabhupada. Nama Om Vishnu Padaya Krishna Prasthaya Bhutale Srimate Bhakti Vedanta Swami Iti Namni Namaste Sarasate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavani Paschachade Satarine. In that second pranam mantra, we're offering Namaha, our obeisances unto Srila Prabhupada, who is very kindly delivering the Western countries, which are filled with impersonalism and voidism.
ఆ రెండో ప్రణామ మంత్రంలో అర్థం ఏ విధంగా వస్తుందంటే, మేము ప్రభుపాదుల వారికి వినయపూర్వకమైన వందనాలు అర్పిస్తున్నాము. ఎవరా ప్రభుపాదుల వారంటే, పాశ్చాత్య దేశాలన్నింటినీ కూడా ఉద్ధరించినటువంటి ప్రభుపాదుల వారు. దేని నుంచి ఉద్ధరించారంటే, పాశ్చాత్య దేశాలన్నీ కూడాను నిరాకారవాదంతోనూ శూన్యవాదంతోనూ నిండిపోయి ఉన్నాయి. వాటి నుంచి పాశ్చాత్య దేశాలను ఉద్ధరించినటువంటి ప్రభుపాదుల వారికి మా నమస్కారాలను తెలియజేస్తుంది ఆ రెండో ప్రణామ మంత్రం.
Have you ever wondered why the pranam mantra says The Western world that's filled with impersonalism and voidism, and why not the Eastern part of the world also? You ever thought of that question? I have.
ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా ఇది? రోజు మనం ప్రణామంత్రం చెప్తున్నాము, అందులో ఏమున్నారంటే నిర్విశేషంతోనూ శూన్యవాదంతోనూ నిండిన పాశ్చాత్య దేశాలను ఉద్ధరించిన ప్రభుపాదుల వారికి నా నమస్కారాలని ఉంది. అంటే నిర్విశేషం శూన్యవాదం పాశ్చాత్య దేశాల్లోనేదో ఉంది, ఇక్కడ ఇక్కడ ఈ దేశాల్లో లేదా? మరి ఇక్కడ దీని గురించి ఏమిటి అందులో లేదే అని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? మహారాజు ఆలోచించారు.
సో మై వన్ ఆన్సర్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ రిలిజన్ ఇన్ ది వెస్ట్ అండ్ రిలిజన్ ఇన్ ది ఈస్ట్ ఇస్ ఇన్ రిలిజన్ ఇన్ ది ఈస్ట్ the varieties of impersonalism are far more distinct, and in the West it's far more blurred, but impersonalism and impersonalism is shared by both.
ఇక్కడ ఈ తూర్పు దేశాల్లో నేను గమనించిన వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ దేశాల్లో ఉన్నటువంటి నిరాకారవాదం కానీ శూన్యవాదం కానీ భయంకరంగా వివిధ రకాలుగా ఉంటుంది అన్నమాట. అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి నిరాకారవాదం కానీ శూన్యవాదం కానీ దాదాపు ఒకే విధంగాను ఒక అంధత్వంతో కొట్టుకొని పోతున్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఏదేమైనప్పటికీ కానీ రెండు చోట్ల మాత్రం నిరాకారవాదం ఉంది, శూన్యవాదం ఉంది.
What is impersonalism anyways? What does it mean?
అయితే నిరాకారవాదం అంటే ఇక్కడేమో నిరాకారం చాలా చురుగ్గా ఉంటుంది రకరకాలుగా, అక్కడ మాత్రం నిరాకారవాదం శూన్యవాదం మందకొడిగా ఉంటుంది అంటే పాశ్చాత్య దేశాల్లో. ఏదైనా నిరాకారవాదమే, నిరాకారవాదం అంటే ఏంటి?
Impersonalism is the denial of the existence of God having form, qualities, name, activities, denying that existence of the supreme personality of Godhead.
నిరాకారవాదం అంటే ఏమిటంటే భగవంతునికంటూ ఒక రూపం ఉంది, నామం ఉంది, గుణాలు ఉన్నాయి, ఆయన చేసే కార్యక్రమాలు ఉన్నాయి, లీలలు ఉన్నాయి, ఆయనకంటూ ఒక రూపం ఉంది అనేటువంటి విషయాన్ని నిరాకరించడం, దాన్ని నిరాకారవాదం అంటారు.
That exists both in the West and in the East.
మరి ఆ విధమైనటువంటి నిరాకారవాదం అనేటువంటిది పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది, ఈ తూర్పు దేశాల్లోనూ ఉంది.
Derived from the Vedas, however, the distinctions, the particular doctrines or vadas that expose impersonalism are far more sharp and rigid and well developed. In America, it's less developed, less rigid, a big blur of impersonalism.
అయితే ఇక్కడ ఏమిటంటే వేదాల యొక్క ప్రామాణికత కూడా తీసుకొని ఇక్కడ నిరాకారవాదం అంటే ఏమిటి, దానిలో ఉన్న అవగాహన ఏమిటనేటువంటిది ఇక్కడ మరింత ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ దాని గురించి చాలా చాలా నిర్ధారణలు, రుజువులన్నీ కూడాను చూపిస్తూ ఇక్కడ నిరాకారవాదం ప్రచారంలో ఉంటుంది. పాశ్చాత్య దేశాలకు సంబంధించి అక్కడ నిరాకారవాదం ఏ విధంగా ఉంటుందంటే దానికి అంత అంత అక్కడుండే నిరాకారవాదానికి అంత లోతైన అవగాహన ఉండదన్నమాట. వాళ్ళు దాన్ని అంతా కూడా చాలా వరకు మందకొడిగా పాటిస్తున్నామంటే పాటిస్తున్నట్టుగా చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఏకట్ వేన ఓర్ అహంగ్ర ఉపాసన, యు హర్డ్ ఆఫ్ దట్ టర్మ్ బిఫోర్? అహంగ్ర ఉపాసన. ఉపాసన మీన్స్ వర్షిప్ అండ్ అహం మీన్స్ మై సెల్ఫ్, సో వర్షిపింగ్ మై సెల్ఫ్. ఇన్ అమెరికా దే హావెంట్ ఫిగర్డ్ దట్ అవుట్ యెట్. Not in such a distinct manner that someone sits on a stage and performs arti to himself. But it's a formal type of discipline that some teachers here in India are teaching their followers. Worship yourself and you become God.
Huh. ఉదాహరణకి ఇప్పుడు ఏకత్వేనం అహం ఉపాసన అనేటువంటి తీసుకున్నాం. ఉపాసన అంటే పూజించడం, అహం అంటే తనను తానే పూజించుకోవడం. నిరాకారవాదాన్ని అనుసరించే వాళ్ళు తమను తాము పూజించుకుంటారు. పాశ్చాత్య దేశాల్లో ఆ విధంగా ఉండదు. అక్కడ నిరాకారవాదాన్ని నమ్మేవాళ్ళు కూడా తమను తాము పూజించుకోవడం అనే పద్ధతి అయితే అక్కడ లేదు. అని మన దేశాల్లో ఉందన్నమాట. అది మన దేశాల్లో నిరాకారవాదాన్ని పాటించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమను తామే, చూడండి, ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చొని అందరూ చూస్తూ ఉండగా హారతి పట్టుకొని తన చేత్తోనే హారతి పట్టుకొని తనకు తానే దిప్పుకోవడం అనేటువంటిది అది ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. అంతతో ఆగిపోలేదు. ఇంకా ఇక్కడ ఎట్లా ఉందంటే, ఇక్కడ ఎవరైతే నిరాకారవాదాన్ని పూజించే గురువులు ఉంటారో వాళ్ళ శిష్యులకు ఏమైనా పూజిస్తారంటే, నిన్ను నువ్వే పూజించుకో, నీకు నువ్వే దేవుడైపోతావు అని చెప్పేసి అంటారు.
ఇన్ దిస్ వర్స్ 9:15 భగవద్గీత, కృష్ణ ఇస్ ఆల్సో గివింగ్ అదర్ డిస్టింక్ట్ ఫార్మ్స్ ఆఫ్ లెసర్ వర్జన్స్ ఆఫ్ భక్తి. బట్ కృష్ణ ఇస్, వి డోంట్ ఫైండ్, ఫర్ ఎగ్జాంపుల్, వి డోంట్ ఫైండ్ ఇన్ ది వెస్ట్ demigod worship, except that which has been imported from India, and worship of the universal form, which is still found in India, but it's not found in the West. More distinct versions of lesser forms of bhakti, or otherwise forms of impersonalism.
ఇంకా ఇప్పుడు ఈరోజు మన శ్లోకం ప్రకారంగా చెప్పుకుంటే కృష్ణుడు ఏం చేశాడంటే చాలా విశాల హృదయంతో ఇంకా నా యొక్క భక్తులుగా చెప్పుకోబడేటువంటి చాలా అధమస్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఈ వివిధ దేవతారాధన చేసే వాళ్ళ గురించి, విశ్వరూపాన్ని ఆరాధించే వాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు. పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే అక్కడ వివిధ దేవతారాధన అనేది ఎక్కడ కూడా లేదు. ఏదన్నా ఇక్కడ భారతదేశం నుంచి బదిలీ అయినటువంటి దేవతారాధనలు ఏమైనా ఉంటే చెప్పలేము. అలాగే ఇక విశ్వరూప ఆరాధన అనేటువంటిది ఇక్కడ ఉంది, కానీ ఇంకా అక్కడ పాశ్చాత్య దేశాల్లో విశ్వరూప ఆరాధన అనేటువంటిది లేదు. ఇక్కడ ఉన్నటువంటి మత ధర్మానికి, అక్కడ ఉండేటువంటి మత ధర్మాలకి ఉండేటువంటి ప్రధాన వ్యత్యాసాలు ఇవే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ శ్లోకం ప్రకారంగా.
Here's one more major distinction between religion in the West and religion in the East, and that is here in the East there's an actual understanding of pure devotional service that doesn't exist in the West. Shuddha bhakti or paramaguyam, devotional service that is meant exclusively for the satisfaction of the Supreme Personality of Godhead, with anyabhilashata shunyam, jnana karma janavratam. There's not such an understanding in the West. A very deep personal position of pure devotional service, as is taught by Sri Chaitanya Mahaprabhu and his followers.
ఇంకొక మరింత ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఉండే మత ధర్మాలకి ఇక్కడ ఉండే మత ధర్మాలకి, ఇక్కడ ఉండేటువంటి మత ధర్మంలో మనకి పవిత్రమైన భక్తిత్వ సేవ అనేటువంటిది లభ్యమవుతుంది. అది అక్కడ పాశ్చాత్య దేశాల్లో లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఉండేటువంటి మత ధర్మాల్లో మనకి శుద్ధ భక్తి అనేటువంటిది ఏదైతే ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారో, పరమ గుహ్య జ్ఞానం అని చెప్పి, అది మనకి ఇక్కడ లభ్యమవుతుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఉండే మత ధర్మంలో ఆ మత ధర్మంలో ఇది దొరకదు. ఇక్కడ ఉండే మత ధర్మానికి ఏదైతే చైతన్య మహాప్రభు మనకు బోధించారో, అన్యాభిలాషిత శూన్యమైనటువంటి భక్తి ఉందే చైతన్య మహాప్రభు బోధించిన ఆ భక్తి ఇక్కడ మత ధర్మంలో మనకు దొరుకుతుంది, అక్కడ మాత్రం ఇది దొరకదు.
We're visiting, you live here, but we're visiting here in Tirupati, where the presence of Ramanujacharya is very prominent through the centuries of the worship of Balaji at Tirupati.
ఇప్పుడు మేము అంటే మీరు ఇక్కడే ఉన్నారు, మేము ఇప్పుడు ఈ తిరుపతి దర్శనం కోసం వచ్చాము యాత్రలో భాగంగా. ఇక్కడ రామానుజాచార్యులు వారు చాలా చాలా ప్రధానంగా ఉన్నారనమాట. ఆయన ఎన్నో శతాబ్దాల నుంచి బాలాజీని ఆరాధించిన వారిలో ఆయన పేరు ఉంది.
His teachings make the very same emphasis, that is bhakti that's unmixed with jnana or karma.
ఆ రామానుజాచార్యుల వారికి బోధనలో మనకి చాలా చాలా నిర్దిష్టంగా అర్థమయ్యేటువంటి అంశం ఏమిటంటే, ఆయన బోధిస్తున్నారు జ్ఞానంతోనూ కర్మతోనూ మిళితం కానటువంటి భక్తే చాలా ముఖ్యం అని చెప్తున్నారు.
This is the standard of pure devotional service.
ఇదే పవిత్రమైన భక్తి సేవకు ఉన్నటువంటి అవగాహన.
I can tell you there isn't a conception of that in the West.
మరి నేను చెప్పగలను ఈ రకమైనటువంటి అవగాహన అసలు పాశ్చాత్య దేశాల్లో ఉండే మత ధర్మాల్లో లేనేలేదు.
There's some lip service given to love of God, but what that actually means, there's not a clue.
Bhagavad prema ante enti ane dani gurinchi edo kasanta isumanta oka vishayam prastavana aithe unda gaani paschat desallo aa bhagavad prema ane enti vishayaniki sambandhinchinatundi avagahana matram enta matram ledhu.
I'm not stating that there persons there have no sincerity. That's not true. They're very sincere persons practicing whatever is the best that they have available to them.
అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీ వాళ్ళు కాదని చెప్పి నేను చెప్పడం లేదు. ఇక్కడ వాళ్ళు చాలా నిజాయితీ కలిగిన వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళ పాశ్చాత్య దేశాలకు ఏదైతే మత ధర్మం వాళ్ళకి లభ్యమైందో వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా ఆ మత ధర్మాన్ని వాళ్ళు ఎంతో నిర్దిష్టంగా చక్కగా పాటిస్తున్నారు.
However, pure devotional service is a knowledge that's descending from the spiritual realm, and one requires the mercy of a Vaishnava to receive that understanding.
ఏదేమైనప్పటికీ కూడా పవిత్రమైన భక్తి సేవ అంటే అది ఆధ్యాత్మిక జగత్ నుంచి దిగొచ్చేది. ఆ ఆధ్యాత్మిక జగత్ నుంచి దిగొచ్చే భక్తి సేవ మనకి లభ్యం కావాలంటే ఒక వైష్ణవుడి యొక్క కృప ఉంటేనే అది సాధ్యమవుతుంది.
Therefore, Srila Prabhupada envisioned placing this transcendental knowledge of pure devotional service in a written form, having them printed in mass quantity and distributed widely all over the world, so that this transcendental knowledge could be received by everyone, east or west.
అందుకనే ప్రభుపాదులు గారు ఏం చేశారంటే పవిత్రమైన భక్తిత్వ సేవకు సంబంధించినటువంటి దివ్య జ్ఞానం ఇది. ఈ దివ్య జ్ఞానాన్ని, ఈ భగవద్గీతను భారీ స్థాయిలో ముద్రించి విస్తృతమైనటువంటి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వితరణ చేయడం ద్వారా అటు పాశ్చాత్య దేశాలు కానీ ఇటు తూర్పు దేశాలు కానీ అందరికీ దీన్ని లభ్యమయ్యేటట్లు చేశారు.
సో వీ ఇన్వైట్ యు ఆల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ భాగవద్గీత ఇన్ యువర్ హోమ్, వెన్ యూ గో హోమ్ టేక్ భాగవద్గీత విత్ యూ. Take this message of pure devotional service directly into your home.